गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మనందరము ఈ అనంతమైనటువంటి ప్రపంచంలో సృష్టిలో మనం కూడా ఒకటి అయ్యి వాటన్నిటినీ విడిచిపెట్టి మన ఒక ఆశ్రమ వాతావరణంలో జీవితాన్ని పునీతం చేసుకుందుకోసరం మహాత్ముల సన్నిధికి వచ్చాం. మరి ఇతరమైనటువంటి ఏదో అందరిలాగా ఆ ప్రపంచాన్ని విడిచిపెట్టి మరి ప్రపంచం కాని ప్రపంచమైన మరొక ప్రపంచం ఏది ఆశ్రమం అనేటువంటి దానిలో ప్రవేశించి ఇప్పుడు ఇక్కడ అందరికీ ఒకటే వెలితి, స్వామివారు ఏదైతే ఆశించారో, స్వామివారు మన నుంచి ఏదైతే ఇవన్నీ కాదు నాకు కావలసింది, నాకు కావలసింది నీ హృదయమే అనేటువంటి మాట ఎన్నిసార్లు, బాహ్యమైనటువంటివి నాకు అవసరం లేదు, వీటికి కారణమైనటువంటి మనస్సే నాదయ్యి ఉండాలి అంటే అందరికీ అర్పిత భావన. అర్పిత భావన అనేటువంటిది అన్నీ అర్పించుకున్నాం, అన్ని అర్పించుకున్నాం అనుకుంటున్నాం మనం. నిజంగానే గనక అర్పించుకుంటే మనకి మనందరిలో ఈ వెలితి అనేటువంటిది ఉండదు కదా. మనక్కడ ఏం తేడా వస్తోంది? నోటితో అర్పించుకున్నాము అర్పణ అంటున్నాం తప్ప మనపూర్వకంగా మనకున్నటువంటి ఏవైతే నీకుగా అనుకుంటున్నావో అవి నిజంగా అర్పణ చేయటల్లే. తను మన ధనాల్ని నీవే అంటున్నావు, స్వతంత్రించి మనస్సుతో మనకు కావలసినవన్నీ ఏర్పరచుకుంటున్నాం. మరి ఇప్పుడు అక్కడ అర్పిత భావన ఎట్లా అయినది? అందరూ పోని అనుకుంటే ఆశ్రమంలో శరీరాన్ని విడిచిపెడితేను, లేకపోతే ఉన్నన్నాళ్ళు మనం దానిని అనుభవించకుండా ఆకరణ మాత్రమే బాబు అనుకుంటేను అక్కడికి సంతృప్తి పడిపోతున్నాం. తప్పకుండా ఆకరణ బాబు అనిపిస్తాడని అందరికీ ఉన్నది, బాబు అనిపిస్తాడు ఆయన, ఎందుకంటే ఆశ్రమాన్ని ఆశ్రయించిన కుక్కైనా తరిస్తుంది అని చెప్పారు. మన దాకా అవసరం లే, కుక్క జన్మ చాలు, ఒక చీమ జన్మ చాలు ఆశ్రమంలో ఈ వాతావరణంలో ఉంటే తరిస్తుందని శ్రీ భగవాను వాచ, గురు భగవానుడి యొక్క మాట. అది ఎప్పుడు వమ్ము కాదు. మరి మనం ఈ జీవితంలో ఉండగాని నిజమైనటువంటి తృప్తిని మనం పొందాలి కదా, దానికిగా మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే పైకైతే ఉన్నది కానీ లోపల మాత్రము మనస్సుకి వెనక నుంచి వాసనల ద్వారా స్వార్థపూరితమైనటువంటివి, నాదేదో కొంత, నాదిది, నాదది, నాదింకా ఉంది, లేకపోతే ఇదేదో అనేటువంటివి పోటలా. అవి వదిలిపెట్టకపోవటం చేత మనిలో పూర్తిగా అర్పితము అనేటువంటి వర్డ్కి సార్థకత లభించటల్లా. అర్పితము అనడానికి సార్థకత ఏమిటంటే ఈ జీవితంలోనే గోపికలు వారు నిజమైనటువంటి అర్పణ చెందారు. గురుదేవులు చాలాసార్లు చెప్తుండేవారు ఎలాగా గోపికలు, గోపాలుడు, మరి అక్రూరుడు, ఉద్ధవుడు ఇటువంటి వారని రాధమ్మ తల్లి, మరి ఇట్లాంటి వారు శబరి, గుహుడు, వీరందరూ కూడా మరి ఆంజనేయ స్వామి, వీరంతా ఏమిటి అర్పిత భావన. తనదంటూ ఏమీ లేదు, బయటికి కనిపించడం కాదు, మనస్సులో ఉండకూడదు. మనస్సే నీది కాదు. ఎందుకని గురుదేవుల సన్నిధి చెందగానే నా మనస్సు నీది, నా తనువు నీది, నా ధనము నీది. ఎప్పుడైనా ఒకప్పుడు మంద, ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా ఒకప్పుడు మంద, ఇప్పుడు ఇది నీది అది నీది అంటే ఇంకేదో మధ్యలో ఉండిపోయి మన ఇంట్లో దాగిపోతున్నాయి. అసలు నీది కానిది ఏదీ లేదు, కాబట్టి అంతా నువ్వే. భగవానుడు ఎక్కడిదాకా వెళ్తున్నాడు? ఈ ఒక్కటి ఒక్కటి అర్పించడం కాదు. ఏం చెప్పారు శ్రీ గురుదేవులు మనకి? ఒక్కొక్క దాన్ని ఛేదించాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్క మృగాన్ని ఛేదించాలంటే చాలా కష్టం అవుతుంది. అన్నిటినీ ఒక్కసారి రహితం చేసే, నాశనం చేసేటువంటి ఉపాయం ఉంది. ఏమిటంటే అడవికి నిప్పు పెట్టేయడం. అడవికి నిప్పు పెట్టేస్తే అందులో పలాయనం చిత్తగించే పలాయనం తెచ్చి ఎక్కడికో పారిపోతాయి, లేదంటే ఆ మంటలో పడి దహించుకుపోతాయి. మన మనస్సులో కూడా ఇది అర్పిస్తా అది అర్పిస్తా అని ఏది అర్పిస్తామో తెలియదు. అన్నిటికీ ఒకదానికొట్టి లింకులు ఉన్నాయి. కానీ ఒకదానికొట్టి లింకులు ఉన్నాయి కానీ ఏది పూర్తిగా అర్పణ చేస్తామో దాని ద్వారా పూర్తిగా అన్ని కూడా అర్పించు అన్ని తీసేసుకుంటాడు ఆయన. ఒక్క అడుగు వేస్తే నువ్వు, నేను 9 అడుగులు వేసుకుని నీ వైపుకు వస్తాను. ఇవన్నీ భగవంతుడి యొక్క మాటలు, భగవంతుడు మనకిచ్చిన మాట, కొత్త మాటలు కాదు. నువ్వు ఒక్క అడుగు వేసేస్తే నా వైపుకి, నేను 9 అడుగులు వేసొస్తాను నీ వైపుకి. ఇంక అక్కడ మిగిలేదేమున్నది? కాబట్టి ఇక్కడ దేహాలు కాదు, గోపికలు దేహములు ఉన్నప్పుడే దేహం మీద దృష్టి లేకుండా, దేహానుకున్నటువంటి వాసనలు లేకుండా వాళ్ళు పూర్తిగా అర్పితమైపోయారు. దాని ద్వారా ఏమేర్పడింది వారికి? జీవితంలోనే నిజమైనటువంటి కృష్ణ ఔన్నత్యాన్ని, కృష్ణుని యొక్క మరియు ప్రాశస్త్యాన్ని, కృష్ణుని యొక్క అనుభూతిని వారు అనుభవించారు. ఇంకా బ్రతికుండగాలి, చచ్చిపోయిన తర్వాత చెట్టుపోతలే. ఎవరు ఎన్ని వేసినా మనకుండేది కాదు, మనకున్నది అంటూ ఉంటే మనం ఇప్పుడు చేసుకున్నది. ఎవరైతే గురుదేవులు మనకి అనుగ్రహించిన మేరకు మనం పూర్తిగా అక్కడ మన దాస్య భావనతో ఉంటామో, అప్పుడు నువ్వు ఏది చేస్తున్నా భగవంతుడికి భిన్నంగా చేయలేదు. ఎందుకంటే మనకి భిన్నంగా ఈ ప్రపంచం అంతా ఒక లౌకికపరమైనటువంటి భావనతో మనని బంధిస్తానని మరొక ప్రపంచానికి వచ్చాం మనం. ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనమేం చేస్తున్నామంటే, మనకున్న అవలక్షణాలని, పొరుపు వాసల్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం? వాటితోనే అవి వేసుకు వస్తున్నామేమో, స్టోర్ మనతో పాటు తెచ్చుకుంటున్నాం. అందరూ అనుకుంటున్నారు చాలా మంది ఆశ్రమానికి వచ్చి, బా బయట ప్రపంచంలో అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాం, మాకంటే మీరు చాలా సుఖంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఆ గురుదేవులు దయ్యముటో గాని, పాపం అక్కడ వారు కూడా వారిని, ఆ గురుదేవులు దయ్యముటో గాని బయట ప్రపంచంలో దొరకనివి కూడా ఇక్కడ టైమ్లీ మీకు అన్ని లభిస్తున్నాయి. బా ఇక్కడ లాంటి భోజనాలు చేస్తారండి బయట వాళ్ళు, ఇక్కడ లాంటి సుఖంగా నిద్రపోగలరండి బయట వాళ్ళు, ఇక్కడ అంత సుఖంగా దర్శనం చేసుకోగలరండి దేవుణ్ణి. ఎన్నెన్నో అడ్డులు అవాంతరాలు వస్తుంటాయి. మరి మనకు చేతిలో ఉసిరికాయ పెడితే తినడం ఎంత తేలికు? మనకు కావలసినటువంటి జీవుడు ఉద్ధరింపబడడానికి ఏవేవి కావాలో అన్నీ ఏర్పరచి పెట్టాడు. దేనికోసం ఆలోచించుకో, నీకు అన్ని నేను అందిస్తున్నా, ఒక్కటి నీ మనస్సు మాత్రం పూర్తిగా అర్పించు. ఇప్పుడు ఆ మనస్సు పూర్తిగా ఇటువైపుకి రాకుండా ఏవో తమకు తోచినట్టుగా తమ తమ మనోభావాల చేత మనం ఏం చేస్తాం? అద్దులను తీసుకొచ్చుకుంటున్నాం. మళ్ళా ఆ మనస్సు మీద ప్రేమ కలిగి మళ్ళా ఇంతలా మాట్లాడితే ఎవరేమనుకుంటున్నారు, ఇలాగనుకుంటే ఏమనుకుంటారు అని మళ్ళా మన మీద మనకే అంటే లోపల ఇంకో మనసు నిన్నే హెచ్చరిక చేసేసి ఎవరేమనుకోపోయినా నన్ను నేనే హింసకు గురైపోతున్నాం మనం. ఈ బాధని భగవంతుని వైపుకి, భగవంతుని ఇంత బాధపడుతున్నాడే మన గురించి, భగవంతుడు తమ అవతారాన్నంతని మనకే అర్పించారే, అవతారం ఉన్నప్పుడు మనతో పాటుగా మన గురించే అంటే అది మనం చూడడానికి ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి ఆధ్యాత్మిక దృష్టితో గురువులకి మన మీదే దృష్టి అనేది ఉండదు, సర్వులు ఒకటే. ఐదెప్పటికీ మన మన మనస్సులకి తగినట్టుగా మనోభావాలకి బయట తారాపుత్రాదుల వల్ల కానీ భోగభాగ్యాల వల్ల కానీ వచ్చేటువంటి ఆనందం కంటే, తృప్తి కంటే గురుదేవుని దృష్టిలో, గురుదేవుని మాటలు, గురుదేవుని యొక్క అలికిడిలో, గురుదేవుని యొక్క స్పర్శలో, గురుదేవుని యొక్క అభయముద్రలో మనకి లభించినటువంటి తృప్తి మన ఎదుట ఉన్న కంచంలో తింటే వస్తుందా, మనసు ఉంటే పడుకుంటే వస్తుందా? జీవితంలో ఎక్కడా దొరకనిది ఈ సమర్థులైనటువంటి గురుపాదముల చెంత మనకి లభిస్తోంది, అందుబాటులో ఉంది మనకి. ఇప్పుడు మనకి ఏంటి లోటు చేసుకుంటున్నాం? మనం శ్రవణం చేసుకుంటున్నాం, చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మననం చేసేంత శ్రవణం చేయలేకపోతున్నాం. శ్రవణం ఎప్పుడైతే మనకి, చూడండి ప్రతి మాటలో ఎవరైనా మనల్ని నిందించనివ్వండి, విన్నగానే ఏమైపోతుంది, నేనంటే ఇంత చులకనా, నన్నెంత మాట అంటారా అని వెంటనే మనసు యాక్ట్ చేస్తుంది. అక్కడ ఎప్పుడు ఆ మాట వింటున్నామో ఎందుకని, తనువు మీద తీపి పోలా, తనువు మీద తీపి ఉన్నంత వరకు ఎవరో ఏదో అంటున్నారు అనుకుంటూ ఉంటాం మనం. తనువు మీద నీకు తీపి చచ్చిపోతూ మాత్రం పోతుందా ఈ విధంగా ఉంటే? అందుకని బ్రతికి ఉండగానే తనువు మీద తీపి లేకుండా ఉండాలి. దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి, కానీ దాన్ని నెత్తికి ఎక్కించుకోకూడదు. శరీరం అనేటువంటి దృష్టి, దేహం అనేటువంటి దృష్టి నెత్తికెక్కించుకోకూడదు. నెత్తికెక్కించుకుంటే ఏమవుతుంది? భూతం అవుతుంది. నెత్తికెక్కించుకుంటే అది ఎలాగో భూత బాధే. ఎందుకని, పొర నుంచి వేసుకొస్తున్న బాధ భూతమే అయి ఉన్నది, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అందుకని ఆ తనువుని కూడా ఇక్కడ అష్టాంగం ప్రణమ్య అంటే సాష్టాంగ నమస్కారంతో సర్వము నీకు అర్పితమే, ఇది కరెక్టే 100%. నీది కాకుండా నాలో ఉన్నటువి ఏవి వేరు కాదు ప్రభు, నీ అనుగ్రహమే ఓ ఈ ఇంద్రియాలన్నిటికీ కారణమైనది అని వెంటనే అక్కడ ఎందుకు చూస్తున్నావు సాష్టాంగ నమస్కారం? సాష్టాంగ నమస్కారానికి అది అర్థం. అన్ని లీవైనప్పుడు ఇంక మనకి మాట్లాడుకో, నో క్వశ్చన్ అండ్ నో ఆన్సర్ గురుదేవుని మాట. అది నమస్కారం పెడితేనే వస్తుందని లేదు, నిజంగా అర్పితమైనటువంటి వాడికి 10 సార్లు నమస్కారాలు పెట్టరు. 10 సార్లు నమస్కారం పెడితే అదొక ఎక్సర్సైజ్ అయిపోతుంది. గురుదేవులు కూడా సన్నిధిలో సేవలు చేసుకోవటమే తప్ప నమస్కారానికి వస్తే అందరితో పాటు నమస్కారం పెట్టినా తర్వాత చక్కగా పడి, ఏ నీకు కూడా నమస్కారం కావాల్సి వచ్చిందే, ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి మనం చెప్పుకుంటే. అంటే శరీరంతో నువ్వు కనిపించిన అవసరం లే, శరీరంతో ఉన్న భావన నీది కాకుండా ఉండాలి. శరీరం పడిందా లేదా అని బయటకు కనిపించిన అవసరం లే, శరీరము భగవంతునిది, భగవంతుని సొత్తి అనేటువంటిది ఆరుఢంగా మనలో నిలిచిందా లేదా అది శ్రవణంలోనే తెలిసిపోతుంది. మనం ఎంత బాగా వింటున్నాము, విన్నది వెంటనే మననం ఎట్లా చేయగలుగుతున్నాము, మననం ఎప్పుడైతే చేసిందో నీది ధ్యాస పరమాత్మ విషయంపై ఉన్నప్పుడే నీది ధ్యాస వస్తుంది. అదే భౌతికపరమైనటువంటి మాట విని దానిని దాని ద్వారా నీ మనసు చలిస్తే అది నీది ధ్యాస అవదు, పరధ్యాస అవుతుంది. ఏమవుతుంది? పరధ్యాస. పరధ్యాస వలన ఏమవుతుంది? ఎదురు దెబ్బలు కొట్టుకుంటున్నాం, కాలు జారి పడుతున్నాం, నడుము మాత్రమే విరుగుతుంది, హెడ్ ఇంజరీ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి? పరధ్యాస. అందుకే మనం శ్రవణం చేసేది భద్రమైన వాక్యములే శ్రవణం చేయాలి. మనం యాక్సెప్ట్ చేశారు శ్రీ గురుదేవులు, ఎలా ఇంత స్థానం ఇచ్చారు, ఇంత అవకాశాన్ని ఇచ్చారు మనకి, దీన్ని సద్వినియోగపరచుకోవాలి. నిజంగా శ్రవణ మనన నిధి ధ్యాసలు అనేటువంటివి ఎక్కడైతే కుదురుతున్నాయో అక్కడ అంతర్గతంగా నీ దృష్టి అనవరతము వివేక దృష్టిగా మారుతుంది. దానికోసం నంచుకోక్కర్లే, వివేక దృష్టి. ఎందుకని? నువ్వు నిజంగా శ్రవణం చేసిన వాడవైతే అక్కడ వివేక దృష్టి కూడా వెంటనే దాన్ని ఆచరణ పూర్వకంగా ఉంటుంది. కనుక వివేక దృష్టి కలుగుతుంది ప్రతి సెకను, ప్రతి నీ దృష్టి ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలో ఈ ఉన్నటువంటి దేహం కొరకు నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావో నీ ప్రతి కదలికలోనూ వివేకమే కలిగి ఉంటుంది. అందుకని శ్రవణం లవణంలాగా ఉండాలి. లవణం లేనటువంటి భోజనం తినడం చాలా కష్టం. భోజనం చాలా బాగుంటానికి కారణము లవణం కొంచెం ఇవ్వటే. అది కూరంత లవణం వేసి లవణం అంత కూరగాయలు వేస్తే అది ముందరే మన దగ్గర రానిపో. అందుకని శ్రవణం లవణంలాగా ఉండాలి, కూరలాగా మననం ఉండాలి, అన్నంలాగా నిధిధ్యాస ఉండాలి. అన్నం లేకపోతే కూరకు దిక్కు లేదు, రొట్టె లేకపోతే కూరకు దిక్కు లేదు, అది కూడా ధాన్యాలదే. అని ఇప్పుడు మనం నిరంతరం ఉన్నది ఏమిటి ఆ లెవెల్లో? ఆ లెక్కన మనం ఆలోచిస్తే మనం అనవరతము నిధిధ్యాస. మనం ఉన్నది నితరా నిధ్యాస. గురుదేవులు చూపించినటువంటి ప్రసాదించినటువంటి వాక్కు ఎంది, మహామంత్రమునందే మన మనస్సు నిరంతరము రమిస్తూ ఉండటం. అటువంటి దృష్టితో ఉన్నటువంటి వాళ్ళకి నిత్యానిది వస్తు వివేక దృష్టి అనవరతము జరుగుతుంటుంది. వివేక దృష్టి లేకపోతే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి కూర్చున్నా కూడా ఏమవుతుంది? వేరే ప్లాన్లు చేస్తూ ఉంటుంది మనసు. వేరే ప్లాన్ల కోసం ఇక్కడికి రాలా, ఇప్పుడు అప్పుడు అనలే. తర్వాత గురుదేవులకి ముందర ఇష్టమైనటువంటి బ్రాహ్మీముహూర్త సమయం ఏమని? ప్రార్థన సమయంలో నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, తర్వాత మళ్ళా పడుకో. వెళ్ళి పడుకో అంటున్నావు, పడుకోకుండా ఒక్కొక్కసారి, ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నదే నా మైగ్రేన్ ఒక తలనొప్పి, అప్పటి నుంచి వాంతులు ఉన్నటువంటివి, అప్పటి నుంచి ఐవీలు తీసుకున్నటువంటి దాన్ని. గురుదేవులందరూ ప్రార్థన అవగానే అయిపోయిందిరా ఇక సమయం, పడుకోవెళ్ళి. ఎందుకు నువ్వు పడుకోబెట్టారు? ఎందుకు తెల్లవారుజామున లేచి చేసుకోమన్నారు? ఒకవేళ అర్ధరాత్రి చేసుకున్నావు చేసుకో అనేవారు. అర్ధరాత్రి చేసుకున్నాం కదా, చేసుకో ఎప్పుడప్పుడు, ఈ సమయంలో చేసుకోవాలి. గురుదేవుని మాట. ఎందుకంటే ఈ ప్రశాంతత తెల్లవారిన తర్వాత రావడం కష్టం. నువ్వు ఏర్పరచుకుంటే నువ్వు ఆరు నిమిషాలు మనం ధ్యానంలోనే ఉన్నావు, తప్పకుండా చేసుకోవచ్చు. కానీ ఈ బ్రాహ్మీముహూర్త సమయంలో ఉన్నటువంటి మాట ఉన్నది. గురుదేవులు కూడా చక్కటి సమయంలో లేచి ఒక్కోసారి చక్కటి బోధ చెప్తుండేవారు. ఇలాంటి సమయంలో లేచి కూర్చుని బోధ చెప్తుండేవారు ఎవరి కోసం? వారు కూడా యోగ నిరుడులే కదా, యోగ మార్గంలో ఉన్నటువంటి వారే కదా, యోగ స్వరూపులే, యోగీశ్వరులే. అందుకని అటువంటి బోధని మనం మనస్సుని ఇప్పుడు దూకుంటున్నాం అన్నమాట. నా తల్లి కాదే, నా మాట వినవే, నువ్వు కాకపోతే ఎవరే సాధించేది? గురుదేవుని నీకు సర్వాధికారాలు ఇచ్చారే, నీకు అధికారిత్వాన్ని ప్రసాదించారే, నువ్వు నిరంతరము ఆ గురుదేవునితో నిండి ఉండాలి అని ఒక అధికారిత్వాన్ని నీకు ప్రసాదించారే. బయట ప్రపంచంలో వాళ్ళకి కనిపించని అవసరంలా ఈ అధికారిత్వం. ఒక ఎత్తుపాటి సింహాసనం వేస్తే దానిలో నేను కూర్చుంటే సరిపోతుందా? అది కూర్చుంటే సరిపోతుందా అండి? దండలు మీరు ఇన్ని దండలు తీసుకొచ్చి వేస్తే సరిపోతుందా? అందులో ఉన్న పుణ్యులన్నీ గుర్తుండేవు స్వామివారిని. వేసిన వాళ్ళ పుణ్యమేమో కానీ పురుగులు మాత్రము వాటికి తెలుసున్న సేవ చేసుకునేవి సేవ. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? అని గురుదేవులు ఏంటి మనని మన నుంచి ఆశించింది? మన సద్భావనలతో కూడినటువంటి మాల, సద్భావనలతో సద్భావన అనేటువంటి మణులతో మాలని మన గురుదేవుని పాదాలకి మనం అలంకారం చేసుకోవాలి. అటువంటి సద్భావనలతో కూడినటువంటి మనస్సు ఉన్నది, మనస్సు మనస్సుగా ఉండేటప్పుడు ఏమవుతుంది? నానత్వం, మానవునిలో ఉన్న నానత్వం నశించిపోతుంది, మాధవత్వం సిద్ధిస్తోంది. అక్కడ ఆలోచించండి, నువ్వు నువ్వుగా ఉన్నట్లు అక్కడ నువ్వేమైపోతున్నావు? రాత్రి చెప్పారే ఏమని, తత్వం అవుతున్నావు. ఆ పరబ్రహ్మ వస్తువు నీవు అవుతున్నావు. ఇప్పుడు మనస్సు నిజంగా గురుదేవుని మాటని మనం ఆచరణలో పెట్టినప్పుడు, ఏదైనా వ్యాధిగ్రస్తులై అట్లా ఉన్న వాళ్ళకి మెల్లగా దువి కూడా గురుదేవులు నువ్వు లేచినప్పుడు చేసుకో లేకపోతే పొడుకో అన్నటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. అందరికీ ఒకే మందు పనికిరాదు. ఇప్పుడు మనం బద్ధకిస్తే ఏమవుతుందంటే, బద్ధకము సోమరితనము ఇదే మాయ, ఇదే ఆఖరికి మరొకసారి మృత్యు స్వరూపం కూడా పొందుతోంది. నన్ను లేపి కూర్చోపెట్టేది లే అన్న బాబుజీ మాట, లే ఇంకా నిద్రపోతున్నావా? కానీ మనం వచ్చి కూర్చున్నా మన మనసు కూడా లేచి కూర్చోవాలి. ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మనస్సుకి బద్ధకం రాకూడదు, మనస్సుకు చులకం రాకూడదు. మనస్సు నిరంతరము ఆ దివ్య శరణారవిందములు అట్లా అట్లా చక్కగా స్వామివారి స్వరూపం నీకు ఈ రూపం తెలుస్తున్నంత వరకు, నీ రూపం నీకు ఈ దేహం మీద నీకు ఇది స్పృహ తెలుస్తున్నంత వరకు, దీనికన్నా ఒక పవిత్రమైన ఒక పురాతనమైనటువంటి సనాతనంగా ఎప్పటి నుంచో ఎంతెంతో మందిని ఉద్ధరిస్తూ వస్తున్నటువంటి శ్రీ గురుదేవుని యొక్క అవతారం మన దృష్టిలో ఉండి తీరాల్సిందే. ఎన్ని జగత్తులో భగవంతుని యొక్క స్వరూపాలు ఎన్ని కనిపిస్తున్నప్పటికీ అన్ని స్వరూపాలకి ఆధారము ఈ స్వరూపమే. ఇది మన గురుదేవుల యొక్క స్వరూపమే. అందరూ చాలా చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు, కానీ అటువంటి గొప్పతనానికి అది గొప్పతనం ఉన్నది అని నిర్ణయించడానికి, అది గొప్పది అని మనకి అనుభూతిని కలిగించడానికి ఎవరాది, ఎవరిది ఆ గొప్పతనం అంటే మనం మనకు ఆశ్రయం ఇచ్చిన ఆ శ్రీ గురుదేవుల దివ్య చరణారవిందములు, వారి అనుగ్రహం మాత్రమే. ఇక్కడ శ్రీ గురుదేవుల యొక్క అనుగ్రహం లేనిది ఇంకెక్కడో ఉండడం అనేది దుర్లభం, జగత్తులోనే లేదు. నిజంగా ఆశ్రయాన్ని పొందినటువంటి గురుపుత్రుడు గురు భక్తుడు తప్పకుండా అటువంటి భావనతో ఈ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందే. అంతే తప్ప భిన్నమైనటువంటిది అంటే వేరైనటువంటిది ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాబట్టి సృష్టి మనకి భిన్నం కాదు, సృష్టి అంతా మన గురుస్వరూపమే అనేటువంటి నిలకడతో ఎప్పుడైతే దృష్టిని మరల్చి సాధకుడు గురుని దృష్టిలో పెట్టుకుని సృష్టిని చూస్తాడో అప్పుడు ప్రపంచమంతా ఏమవుతుంది? గురుస్వరూపమే. నీ భావనని మించి ఏది నువ్వు చూడలేకపోతున్నావు. భావనని సద్భావనతో, సద్గురు భావనతో నువ్వు ఏర్పరచుకున్నట్లయితే ప్రతి శ్వాస నీకు అమృతమయమవుతుంది. కాబట్టి మన సాధనకి, మనం ధ్యానం చేసుకోవడానికి అడ్డు వచ్చేటువంటి విషయంలో, ప్రతి విషయంలో వివేక దృష్టి. నువ్వు ఇంత చూడగలుగుతున్నావు అంటే దానికి కలిగినటువంటిది నీలో ఉన్నటువంటి గురుదేవులు నీలో ప్రకాశిస్తూ ఉన్నబట్టే చైతన్య స్వరూపంతో ప్రతి ఒక్కదాన్ని గుర్తించగలుగుతున్నావు. అందరూ బాగున్నారు అని చెప్పుకోవడానికి, అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పుకోవడానికి, ఇంతమంది ఇక్కడ బృందావనంలో వచ్చి ఆసీనులయ్యారు సాధనకి అని చెప్పుకోవడానికి ఏది బాగుండాలి? నేను బాగుండాలి. ఇప్పుడు అనుకునేటువంటి వాళ్ళకి ఇంత చూపిస్తున్నాడు, ఎందులో ఉండి చూపిస్తున్నాడు? ఇందులో ఉండి చూపిస్తున్నాడు. అందుకని ఇంత చూడ్డానికి, ఇంత ఆలోచించడానికి, అసలు ఈ దేహం ఉన్నదని తెలియడానికి ఎవరు కారణం అనేటువంటి విషయాన్ని గట్టిగా ఆరుఢంగా పట్టుకున్నట్టయితే అప్పుడు వివేక దృష్టి అక్కడే కలుగుతుంది. తత్వాదంతా అవివేకమే. ప్రపంచంలో గొప్ప సిరి సంపదలున్నా అది అవివేకమే. వివేక దృష్టి అనేటువంటిది కేవలము పరమార్థానికి మాత్రమే ఉంటుంది. తర్వాత వివేకాలు ఏమైనా ఉంటే, సంపాదన కావాలంటే సంపాదనది వేరు వేరు, దాని వలన బంధనలు తెలియదు కాదు. వివేకము సంపూర్ణంగా ఎప్పుడైతే కుదురుతుందో దానిలోని అంతర్గతంగా ప్రకాశిస్తూ ఉంటుంది, వేరుగా వచ్చేది కాదు. మాట్లాడుకోవటం కోసం, మనం చెప్పుకోవటం కోసం వేరు వేరుగా చెప్పుకుంటున్నామే తప్ప వైరాగ్యము మాట్లాడుకుంటే రాదు, విరాగము బట్టలు మారిస్తే రాదు, గుండు చేయించుకుంటే రాదు. అన్నిటినీ వదిలిపెట్టి వచ్చాను, వచ్చాను అన్నిటినీ వదిలిపెట్టి వచ్చాను అనేటువంటి మాట అనుకుంటే వైరాగ్యం రాదు. అది చేసి చూపించాలి. ఎక్కడైతే సంపూర్ణంగా గాఢమైనటువంటి నిజమైనటువంటి వివేక దృష్టి ఏర్పడి ఉంటుందో అదే వైరాగ్యంగా మారుతుంది. అప్పుడు విరాగం దానంతర అదే వస్తుంది. గ్లాసులో నేను తాగేటువంటి నీటిలో బల్లి పడింది అన్నాం, గ్లాస్ నీరు వెళ్తుందా? తాగుతామా? తాగం. అలాగే ఈ అనిత్యమైనటువంటి ప్రపంచంలో నువ్వు ఉన్నంత వరకు నీకు కావలసినటువంటి సుఖం లభించటం లేదు అన్నాం, వెంటనే దృష్టి మరలిపోతుంది. ఇందిరా, అందుకని బ్రహ్మాండాన్ని గురించి వర్ణించడం చాలా కష్టం గనక, బ్రహ్మాండాన్ని వర్ణించడానికి ఎవరికరం కాల. అందుకని పిండాండాన్ని గురించి వర్ణించడం మొదలుపెట్టాడు భగవంతుడు ఉపనిషత్తుల ద్వారా. భగవంతుని గురించి, బ్రహ్మాండాన్ని గురించి ఎంత చెప్పుకుంటామంటే అది అనంతం. దాని నుంచి గుర్తించడం, నీకెంత చెప్పినా అది అది అక్షరం కూడా అక్కడికి వెళ్ళి దాస్యం చేసేస్తున్నాయి. అక్షరాలు అక్కడ పలకటం లేదు. ఎందుకని? అది అనంతము, అఖండము, అద్వితీయము, నిష్కళంకము కాబట్టి. కానీ ఈ పిండాండము కొంతవరకే ఉంది, హద్దులతోనే ఉన్నది. దీన్ని దాటడానికి నీ వల్ల కావటల్లా. కాబట్టి భగవంతుడి పిండాండాన్ని గురించి మనకి దీని మీద విరక్తి రావడం కోసం, వైరాగ్యం రావడం కోసం, ఇది ఎంత, దీని బ్రతుకెంత, దీని వల్ల నీకే వస్తుంది, నువ్వు అసలు నువ్వు దాన్ని అనుభవిస్తున్నావా, అది నిన్ను అనుభవిస్తానా? గడియారం కొనుక్కున్నావు, ఏమనుభవిస్తుంది? మనం దాన్ని అనుభవిస్తున్నావా, అది మన అనుభవిస్తుందా? ఇప్పుడు 5 కొట్టేసింది, కొట్టేస్తే ఏది అనుభవిస్తుంది? మనల్ని తింటుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఇంత టైం అయిందా? అప్పుడు అప్పుడు ఎందుకు తీసుకొచ్చింది మనకి? కానీ గడియారాన్ని మూత పెడితే అవుతుందా? తెల్లవారకుండా ఉంటుందా జీవితంలో? మళ్ళీ రాత్రి రాకుండా ఉంటుందా? కాబట్టి రాత్రి పగలు వస్తూనే ఉంటాయి, కానీ రాత్రి పగల్ని గుర్తించే మనలో ఉన్నటువంటి గొప్ప వివేక దృష్టి ఉన్నదే, అది గుర్తించడానికి కారణము నువ్వే. అని విచారణ అనేటువంటిది భగవంతుని గురించి ఎంత చెప్పుకున్నా అనంతుడు. నీలో వైరాగ్యం రావాలంటే ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది హద్దులతో కూడి ఉన్నది, దీన్ని దాటి నువ్వు రాలేకపోతున్నావు అని దీన్ని దాటాలి ముందర. దాని యొక్క వెలుగుతనం, దాని యొక్క అది అశాశ్వతత్వం, దాని యొక్క అనిత్యత్వం, దాని యొక్క కించిజ్ఞత్వం మనం ఎప్పటికప్పుడు దాని గురించి చెప్పే ఏర్పాటే మహాత్ములు మనకి ఇచ్చి ఉన్నారు. చేస్తే అప్పుడు దీని మీద వైరాగ్యం దానంత రజిస్తుంది. కొని వివేకము వైరాగ్యం ఈ పర్ఫెక్ట్ గా ఉండాలంటే శ్రవణం చాలా నాడు చేశాం చేశాం చేశాం, పుట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. చెప్పుకోవడానికి ఎంతో పట్టుడు. పుట్టినప్పటి నుంచి తింటూనే ఉన్నాం, పుట్టినప్పటి నుంచి ప్రాపంచిక మాటలు మాట్లాడుకుంటూనే ఉన్నాం, పుట్టినప్పటి నుంచి రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ ఇప్పటికైనా మనం ఆ వస్తువు యందు మరి నిరంతరము ధారణ లేకపోతే, గురు ధారణ అనేటువంటిది లేకపోతే జన్మకు పవిత్రత లేదు, సార్థకత లేదు. కనుక మనం అటువంటి వెలితిని మన ముందు చూపించి మన జీవితాన్ని పతనం చేసేటువంటి ఆ మనస్సుని పవిత్రంగా భగవంతుని వైపు మరల్చి గురుదేవులు ప్రసాదించినటువంటి, గురుదేవులు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి మనందరము అటువంటి శ్రద్ధని భక్తిని అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ.